ముసరుతే టులువెవ్వ ముఖ చతుష్కముకల తనయుడాడి బొడ్డు దమ్మివాణి కదలిన బహుపద క్రమ విశేషంబుల రవము చూపెడి నూపురములవాణి జలజ గర్భరుద్ర సనక సనందన సద్విజామర ప్రశస్యమాన చరితుడైన వాణి సౌందర్య ఖనియైన వాణి నొక్క పురుషవర్యుగాంచే. ఆదిశేషుడి శరీరపు చుట్టల మధ్యలో పచ్చని వస్త్రం కట్టుకున్న నల్లని వ్యక్తి కనపడ్డాడు. నీలమేఘఛాయ శరీరుడైన ఆయన పసుపచ్చని బట్ట కట్టుకున్నాడు. ఆయనకి ఒక నాభి ఉన్నది. ఈ బొడ్డులో నుంచి తామర పువ్వుటి పైకి వచ్చింది. ఈ తామర పువ్వు తెల్ల తామర పువ్వు, అందుకే దాన్ని పుండరీకము అంటారు. ఆయన నాభిలో నుంచి బయటకు వచ్చిన తెల్ల తామర పువ్వు వికసించి ఉన్నది. ఈ తెల్ల తామర పువ్వులో నాలుగు ముఖములు ధరించిన ఎర్రని మనిషి ఉన్నాడు. బ్రహ్మదేవుడు ఎర్రగా ఉంటాడు, అరుణవర్ణంలో ఉంటాడు. ఆయన ముఖాలు కూడా ఒక్కొక్క ముఖం ఒక్కొక్క తామర పువ్వులో ఉంది. ఇదేమో తెల్ల తామర పువ్వుట, అందులో పడుకున్న బ్రహ్మగారి ముఖాలు నాలుగు నాలుగు ఎర్ర తామర పువ్వుల్లో ఉన్నాయట. ఇంతలో తమాషా జరిగింది. వైకుంఠంలో కూడా ప్రత్యేకంగా కొన్ని తుమ్మెదలు ఉంటాయి. వేదములే ఆ తుమ్మెదల రూపంలో తిరుగుతూ ఉంటాయి. ఈ తుమ్మెదలు ఝంకారం చేస్తాయి. ఆ ఝంకారం ఓంకారంలో వేదనాదంలో ఉంటుంది. అలాంటి తుమ్మెదలు వచ్చాయి. తుమ్మెదలకి తామర పువ్వు అంటే బాగా ఇష్టం కదా. తామర పువ్వు మీద వాలి తేనె తాగుతూ ఉంటాయి. బ్రహ్మగారు చిన్నపిల్లవాడి కింద తామర పువ్వులు ఆడుకుంటూ ఉంటే ఆయన నోట్లోంచి లాలాజలం బయటకు వస్తుంది. ఈ లాలాజలాన్ని చూచి తేనె అనుకుని బ్రహ్మగారి ముఖం పద్మమని ఆయన నోట్లోంచి వచ్చేది తేనెని భావించి ఈ తుమ్మెదలు నోట్లో వాలేటే. అప్పుడు ఆయన, అమ్మో ఇవి నా ముఖాలు కానీ పద్మములు కాదు, ముఖ పద్మంలాగా ఉంటాయి కానీ ఇవి పద్మములు కావే అని ఆ తుమ్మెదలు తోలుకుంటున్నట్ట. చంటిపిల్లాడు కాబట్టి విష్ణువు ముందు అందరూ చంటిపిల్లలేదండి. చూసారు ఈ దృశ్యం ఎలా ఉందో. తెల్ల తామర పువ్వు, అందులో ఎర్ర తామర పువ్వు వంటి ముఖం కలిగిన బ్రహ్మ, అవి కూడా ఆయనకి నాలుగు ముఖాలు. ఈ ముఖాల మీదకి తుమ్మెదలు వాలుతున్నాయి. ఆ తుమ్మెదలను తోలుతున్నాడు ఆయన. అలా తోలుకుంటున్న దృశ్యం అక్కడ కనపడింది. ముసరు తేటులు వెవ్వ ముఖ చతుష్కముకల తనయుడాడెడి బొడ్డు దమ్మి వాణి. ఇంకా ఏముంది? ఆయన ఒకట రెండ వేల కొద్దీ పాదాలు కలిగిన వాడు. ఓం సహస్ర శేరషాహ్ పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని వేదం ఆయన్ని వర్ణిస్తోంది. ఇప్పుడు ఆయనకు అనేక పాదములున్నాయి. ఈ పాదములన్నిటికీ గజ్జెలున్నాయి, నూపురాలున్నాయి. ఆ నూపురాలకున్న మువ్వలు ఆయన కదిలినప్పుడల్లా గణగణమంటాయి. ఆయన ఒకవైపు పడుకున్నవాడు సరదా కోసం ఇటువైపు ఉన్నవాడు ఇటువైపు ఒత్తికెళ్ళాడు. మనం కూడా పడుకునేటప్పుడు ఇటు నుంచి ఇటు కదులుతాంగా. విష్ణు కూడా కదలకుండా ఎప్పుడు ఒకేవైపు పడుకోడు, సరదా కోసం అటు ఇటు కదులుతాడు. ఆయన కూడా ఆయన కదలగానే ఏమైపోయింది, ఆయన కాళ్ళన్నీ కదిలాయి. ఈ వేల పాదాలకు ఉన్నటువంటి నూపురముల మువ్వలన్నీ ఒకేసారి గణగణగణగణ శబ్దం చేశాయి. ఆ శబ్దం పరమ మధురమైన శబ్దం అన్నమాట. కదలిన బహుపదక్రమ విశేషంబుల రవము చూపిడి నూపురముల వాడు శబ్దం చేస్తున్న నూపురములతో ఉన్నాడు. ఒకేసారి ఇన్ని కాళ్లకున్న గజ్జెలన్నీ గణగణగణగణ మోగుతూ ఉంటే ఆ శబ్దం ఎంత మధురంగా ఉంటుందో ఆలోచించండి. అటువంటి రవము చేస్తున్న నూపురములు కాళ్ళకు కలిగి ఉన్నాడు ఆయన. ఇంకా బ్రహ్మ రుద్రుడు సనకుడు సనందనుడు మొదలైన మహానుభావులు ఆయన చుట్టూ చేరి ఓం నమో భగవతే వాసుదేవాయ అని కొందరు ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అనేవాళ్ళు కొంతమంది ఇలా నారాయణ స్మరణ చేస్తున్నారు. వారందరూ ఆయన్ని ప్రశంసిస్తున్నారు. ఆ ప్రశంసలు అందుకుంటున్నాడు ఆయన. సౌందర్య ఖని అందాల రాశి ఆయన. ఆయనకంటే గొప్ప సుందరుడు మరొకడు లేడు. సుందరుడు అంటే కేవలం ఆయనే. ప్రపంచంలో ఉన్న సౌందర్యమంతా నూరి ముద్ద చేస్తే ఆ ముద్ద ఆయన కాలి గోరికి సరిపోలేదట. ఎందుకని? ఇది ప్రపంచ సౌందర్యం, అది అలౌకిక సౌందర్యం. అందుకే ఆయన సౌందర్యాన్ని దేనితో వర్ణించలేం కనుక మహాసౌందర్య ఖని నిధి ఆయన. అటువంటి ఒక పురుషోత్తముడు ఆదిశేషుడి మధ్యలో పడుకుని దర్శనమిచ్చాడు. అది మరియును చారు లక్షణ లక్షిత నఖపాద గుల్ఫజాను జంఘోరు కఠినాభి మధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్ర హారకేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబుగంధరుండును పాల నాసాధర వదన కర్ణుండును నీల నీరదవర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోజ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును యొప్పున పురుషోత్తముని కాంచి భక్తి సంభ్రమంబు లగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి ఇట్ల నినుతించే. అందుకే పోతన గారు ఇలాంటి చోట పద్యం బదులుగా ఒక గద్యం రాశాడు ఆయన ఇక్కడ. ఇంకా ఆ పరమాత్ముడు ఎలా ఉన్నాడు, శుభ లక్షణములతో ఉన్నాడు, అందమైన లక్షణాలతో ఉన్నాడు. ఆయన శరీరంలో ప్రత్యణువు సౌందర్యంతో ఉంది, కాలి గోరు వెలిగిపోతుంది, చేతి గోరు వెలిగిపోతుంది, తల వెంట్రుకలు సౌందర్యమే, అన్నీ సౌందర్య లక్షణాలే, అన్ని అవయవాలు అందంగానే ఉన్నాయి. అందుకే ఏమన్నారు, నఖ పాద గొల్ఫ అన్నీ అందాలి అన్నారు. గోళ్ళు అందంగా ఉన్నాయి, చీలమండలు అందంగా ఉన్నాయి, నడుము అందంగా ఉంది, చేతులు అందంగా ఉన్నాయి. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే లోకం కోసం ఆయన అవయవాలని తీర్చిదిద్దుకున్నాడు. ఎంతో కొంత లోపం లేకుండా ఎవరు ఉంటారండి, అందంగా ఉన్నాడు అనుకుంటే పొట్ట ఎక్కువ రావచ్చు, పోని పొట్ట బాగుందనుకుంటే కళ్ళు లొట్టలు అయిపోయి ఉండొచ్చు, కొందరికి అన్నీ బాగుంటే తలంతా బోర్లించిన రాగి జంబులో ఉండొచ్చు. ఏదో ఒక లోపం ఉంటుంది శరీరంలో, ఏ లోపము లేకుండా పరమ సౌందర్యంతో ఉన్నాడు ఆయన. ఆయన్ని చూస్తూ ఉంటే అందరూ పరవశించిపోతారు, అందరినీ ఆదరంగా చూస్తాడు ఆయన. మెడలో గొలుసున్నది పరమ పవిత్రమైన నీలమణి, ఇంద్రనీలమణి ఒక పతకంలో ఉన్నది. ఇది కాక కౌస్తుభమణి వెలిసిపోతున్నది. కుడివైపున శ్రీవత్సం అనే పుట్టుమత్స ఉన్నది. ఎడమవైపు లక్ష్మీదేవి వెలిగిపోతుంది. నడుముకి వడ్డాణం, వడ్డాణాలతో పాటు దానికి పెద్ద పెద్ద మువ్వలు ఉన్నాయి. చేతులకి కంకణాలు ఉన్నాయి, కాళ్ళకి నూపురాలు ఉన్నాయి, భుజకీర్తులు ఉన్నాయి, చెవులకు అద్భుతమైన మకర కుండలాలు ఉన్నాయి, అంటే మొసలాకారంలో ఉన్న కుండలాలు ఉన్నాయి. మంచి అద్భుతమైన ఘన కిరీటం ఉన్నది. ఆ కిరీటం కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతుంది. నల్లని మేఘంలోంచి సూర్యుడు తొంగి చూస్తున్నాడా అన్నట్టుగా నీలంగా ఉన్న స్వామివారి శిరస్సు మీద ఉన్న కిరీటం ధగ 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 వెలిగిపోతున్నది. దానికి నవరత్నాలు ఖచ్చితం చేయబడి ఉన్నాయి. పసుపచ్చని బట్ట కట్టుకున్నాడు ఆయన. అనేక హస్తాలతో అనేక పాదాలతో ఒప్పారుతున్నాడు. ఆ పరమాత్ముడి చుట్టూతా చేరి సునందుడు సునందుడు పుణ్యశీలుడు సుశీలుడు నారదుడు మొదలైనటువంటి వాళ్ళు ఆయన్ని స్తోత్రం చేస్తున్నారు. శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య అనే ఒక 9 రకాల శక్తులు స్త్రీ రూపాలతో ఆయన్ని సేవిస్తున్నాయి. ఈ శక్తులు వెంట పెట్టుకునే భూలోకంలో అవతరిస్తాడు ఆయన. ఆ నవశక్తులు నవవిధ శక్తులు ఆయన్ని సేవిస్తున్నాయి. ఈ నవవిధ శక్తులే 9 దుర్గలుగా నవరాత్రుల్లో బయటకు వస్తాయని మంత్రశాస్త్రం చెబుతున్నది. అటువంటి శక్తుల చేత సేవింపబడుతున్నాడు. అటువంటి పురుషోత్తముడు చూడగానే ఇదంతా నీటి అడుగున అట్టడుగున ఉండి కదలకుండా నిశ్చలంగా కూర్చోగలిగాడు ఆయన. మీరు గంట నీటిలో కూర్చోండి చూద్దాం, ఎంత జలస్తంభన విద్య తెలిసిన వాడైనా అంతసేపు ప్రవాహంలో కదలకుండా ఉండలేడే. అటువంటి తోట కూర్చుని చూచి పులకించిపోయాడు, తనను తాను మరిచిపోయాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో 2 చేతులు జోడించి నీటి అడుగునే ఆ విరాట్ పురుషుణ్ణి ఇలా స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రాన్ని అక్రూర స్తవం అంటారు. ఈ స్తవాన్ని అతిభక్తితో, మామూలుగా అయితే అతి సర్వత్ర వర్జేత్, కానీ ఇక్కడ భక్తి అతిభక్తి ఉండాలట. ఆయన అతిభక్తితో చేశాడు, మనం అతిభక్తితో చదవాలి, అతిభక్తితో వింటే అటువంటి వాడికి మళ్ళీ భూమి మీదకి రావలసిన గతి ఉండదు, శాశ్వత కైవల్యం వస్తుంది.
శ్రీమాని మాన చోరా శుభాకార వీరా జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబు నస్తంగతంబై మహాలోలకల్లోలమాలాకులాభీల పాధోని రింగోలగా బాలగేళీగతి తేలి నారాయణాఖ్యం పటుఖ్యాతి శోభిల్లు నీనాభి కంజంబులో లోకపుంజంబులంబొన్ను విన్నాణి జయమన్నయాబమ్మయుత్పన్నుడయ్యంగదా. పావకాశ వాతావని వారి అహంకార మాయా మహామానసాదుల్ హృషీకాదులున్ లోకముల్లోక బీజంబులున్ నిత్య సందోహమై నీ మహాదేహమున్ దుల్లసించున్ వసించున్ నశించున్ జడత్వంబులేకాత్మయ్యొప్పు నీయొప్పిదంబెల్ల నోచల్ల చల్లన్ విచారింపదారెంతవారెంతవారైన మాయాదులున్ మాయతో గూడి క్రీడించు లోకానుసంధాత యాధాత నిర్ణేతయే నీ కళారాశికిన్ కొందరం భోజగర్భాత్ములజ్జాత్ములందున్ అనేకాదిభూతంబులందున్ నశేషాది దైవంబులందున్ సదా సాక్షివయ్యుండుదంచున్ త్రయీ పద్ధతిన్ కొందరింద్రాది దేవాభిధానంబులన్ నిక్క మొక్కండవంచున్ మరిం పాంచరాత్రానుసారంబుగా తన్మయత్వంబుతో నలుగురై చెలుగుబాటింతువంచున్ మరిన్ నీవు నారాయణఖ్యుండవంచున్ శివాఖ్యుండవంచున్ మరిం పెంకు మార్గంబులన్ నిన్ను నగ్గింతు రెగ్గేమి ఏరుల్పయో రాసినే రాసులై కూడు క్రీడన్ ఘటాంతర్గతాకాశముల్ తద్ఘటాంతంబులందరేకమౌరేకలోకావధిన్ వీకనే పోకలంబోక ఏకాకి వయ్యుండు దీశ కృశానుండు నిమ్మోము సోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబులంభోనిధుల్ కుక్షి శల్యంబులద్రుల్ లతాశాలముల్ రోమముల్ గాలి ప్రాణంబు బాహుల్ సురేంద్రుల్ ఘనంబుల్ కచంబుల్ నభోవీధి నాకంబు రేలుంబగళ్ళు నివేశంబులు అంభోజగర్భుండు గర్భంబు వర్షంబు వీర్యంబుగా మండితో దొంబర అనోకహ అనేక శాఖ ఫలాపూరితానంత జంతు ప్రకాండంబులీలం ప్రసిద్ధోదరాశిస్త జంతు ప్రకారంబుగా నిండియుండున్ మహారూప నీరూపముల్ వెగ్గలం బుగ్గడింపన్ లయాంబోధిలో మీనుమేనన్ విరోధిన్ నిరోధించి సాధించి మున్వేధకున్ వేదరాశిం ప్రసాదింపవే కైటభ శ్రీమధున్ చక్రివై మొత్తవే ఎత్తవే మందరాగంబు రాగంబుతో కోర్మలీలా పరిష్పందివై పందివై మేదినిన్ మీదికింద్రోచి దోషాచరుం గొమ్ములన్ నెమ్ములం జిమ్ముచుం కృంభవే దండివై దండివై రోచి నింజూచి యాచింపవే పెంపవే వేను బ్రహ్మాండ ండవారుండవై రాజవై రాజబింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే నొంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్ శుద్ధ బుద్ధుండవై వైరిధారాంతరంగంబులున్నంతరంగంబులుంగా కరంగింపవే పెంపు దీపింపవే కల్కిమూర్తిం ప్రవర్తించు నిన్నెన్న నేనెవ్వడం నన్ను మాయా విపన్నున్ విషణ్ణున్ ప్రపన్నున్ ప్రసన్నుండవై ఖిన్నతం బాపి మన్నింపవే పన్నగాధీశతల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే 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 నమః ఓ లక్ష్మీవల్లభ నీవు వాసుదేవుడవు ఆదిదేవుడవు పురుషోత్తముడివి శుభమైన ఆకారం కలిగిన వాడివి ఈ జగత్తంతా దేనివల్ల పుడుతున్నదో ఆ హేతువుకు కూడా హేతువు నువ్వు అందుకే జగద్ధేతు హేతు ప్రకార ఈ చరాచర జగత్తంతా ప్రళయకాలంలో నశించిపోయినా నశించిపోకుండా నువ్వు ఒక్కడమే నిలబడతావు నిన్ను కొందరు కృష్ణుడని కొందరు వాసుదేవుడని కొందరు నారాయణుడని కొందరు శివుడని కొందరు అగ్నిని కొందరు బ్రహ్మని రకరకాల నామాలతో పిలుస్తూ ఉంటారు ఎవరు ఏ పేరుతో పిలిచినా అన్ని నామాలు నీవే గనక చివరికి పూజలన్నీ నిన్నే చేరుతాయి నదులు తలుగు చోట పుట్టి ప్రవహిస్తాయి కానీ నదులన్నీ సముద్రంలో కలిసాక చివరికి సాగరమే అయిపోతాయి అవన్నీ కూడా సముద్రం కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటిగా పిలవబడినా చివరికి ఒకటే సముద్రం ఇప్పుడు ఇక్కడ పశ్చిమ సముద్రం ఇంకో చోట తూర్పు సముద్రం ఉన్నా చివరికి సముద్రం ఒకటి అవ్వడానికి ఆ ప్రాంతంలో ఆ పేరుతో ఉంటాయి నదులు సముద్రంలో కలిసినట్లుగా సర్వదేవ నమస్కారములు నీలోనే చేరిపోతాయి అటువంటి నీకు నమస్కారం కొందరు పాంచరాత్రంతో కొందరు వైఖానసంతో కొందరు స్మార్థంతో కొందరు ద్వైతంతో కొందరు అద్వైతంతో నిన్ను కొలుస్తూ ఉంటారు కానీ చివరికి చెందవలసిన పరమాత్మ మాత్రం ఒకటే ప్రభు నీకు అసలు రూపమే లేదు గుణం లేదు కర్మ లేదు అయినా లోకశ్రేయస్సు కోసం ఇన్ని ప్రాణుల్ని ఇన్ని లోకాలని సృష్టించి వీళ్ళని రక్షించడం కోసం నీవు కూడా అనేక రూపాలతో ఉన్నావు మనిషి రకరకాల రుచులతో భోజనం చేస్తూ ఉంటాడు ఒకడికి దొండ ఇష్టం ఒకడికి బెండ ఇష్టం ఒకడికి దుంప ఇష్టం ఒక్కొక్కడికి పాయసం ఇష్టం ఒక్కొక్కడికి కాకరకాయ కూడా ఇష్టం కొందరికి యాపిల్ కూడా ఇష్టం ఉండకపోవచ్చు కానీ ఏది ఇష్టం ఉండి ఏది లేకపోయినా ఈ పదార్థాలన్నీ శరీరానికి ఉపయోగపడతాయి అలాగే ఇన్ని ఆహార పదార్థాలు దేహమునకు ఎలా అవసరమో ఇన్ని రూపాలు కూడా ప్రజలకు అవసరం ఇన్ని రూపాలు ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క పని చేస్తూ ఉంటావు చివరికి ఏ రూపము లేని నీ రూపస్వరూపుడు వీరు అటువంటి నీకు నమస్కారం
ప్రభు, ఒకసారా రెండుసార్ల నీవు ఈ ప్రపంచాన్ని రక్షించడం కోసం ఎన్నో పర్యాయములు విరాట్ రూపం ధరించావు. విశ్వమంతా నిండిన విశ్వపురుషుడివి, విరాట్ పురుషుడివి. అప్పుడు విశ్వరూపం చూపించినప్పుడు భూమి నీకు పాదాలు, సముద్రములు నీ పొట్ట, వర్షం నీ వీర్యం, ఆకాశం నీ శరీరం, అగ్నిహోత్రుడు నీ ముఖము, సూర్యుడు నీకు కుడికన్ను, చంద్రుడు ఎడమకన్ను. ఈ లతాశాలాలు అంటే తీగలన్నీ భూమి మీద ఉన్న రకరకాల తీగలు, అనేక రకాలైన మల్లె పొదలైతేనేవి, బత్సలి తీగలైతేనేవి, ఇవన్నీ నీకు రోమము కోపాలు, నీ శరీరం మీద ఉండే వెండ్రుకలు. గాలి నీకు ప్రాణం, నీ బాహులు సురేంద్రులు, దేవేంద్రుడు మొదలైనటువంటి వాడు నీకు చేతులుగా మారిపోతూ ఉంటారు. ఇలా చరాచర జగత్తులో ఉన్న ప్రాణులన్నీ నీ శరీరంలోనే ఉన్నాయి. అటువంటి నీకు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. దిక్కులే నీకు చెవులుగా మారాయి. వాక్కు మనస్సు ఇవి అతీతంగా నీకు ఉంటాయి, కానీ ఉన్నట్టుగా కనపడుతూ ఉంటాయి. పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే పేరుతో ఉండే వాక్స్వరూపుడమైన నీకు నమస్కారం. ఒకప్పుడు ఈ జగత్తంతా మహాప్రళయంలో నీరుగా మారిపోయింది. ఆ జలప్రళయంలో వేదాలు రక్షించడానికి, సామకాసురుని సంహరించడానికి మత్స్యరూపం ధరించావు. ఆ తరువాత మళ్ళీ మందర పర్వతాన్ని, భూమిని ఉద్ధరించడం కోసం కూర్మరూపం ధరించావు. పందిరూపంతో, వరాహరూపంతో హిరణ్యాక్షుడిని సంహరించావు, నృసింహుడి అయ్యావు. ఆ తరువాత బలిచక్రవర్తి దగ్గరికి వామన రూపంలో వెళ్ళావు. మూడడుగుల నేలను ఆక్రమించి మొత్తం ముల్లోకాలు ఆక్రమించావు. చివరికి దేవేంద్రుడికి సామ్రాజ్యాన్ని ప్రసాదించావు. పరశురాముడి అయ్యావు. 21 పర్యాయాలు క్షత్రియ సంహారం చేశావు. రాముడి అయ్యావు. ధర్మం అంటే రాముడిదే అని రామరాజ్యాన్ని స్థాపించావు. దశకంఠుడిని వధించావు. ఇప్పుడు బలరాముడి అయ్యావు. కృష్ణుడివి నీవే అయ్యావు. భవిష్యత్తులో బుద్ధావతారం ధరిస్తావు. ఆపై కల్కి రూపంతో మిలేచ్చుల్ని సంహరిస్తావు, ధర్మ సంస్థాపన చేస్తావు. అనేక రూపములు ధరించే నిన్ను నేను ఏమని స్తోత్రం చేయగలుగుతాను? నా వాక్కు నిన్ను వర్ణించడానికి సరిపోవడం లేదు. నా పాండిత్యంతో నిన్ను వర్ణించలేకపోతున్నాను. నిన్నెన్న నేనెవ్వడనన్నాడు ఆయన. నిన్ను స్తోత్రం చేయడానికి, గౌరవించడానికి నేనెవ్వండి? నా శక్తి ఎంత? మాయ చేత ఆవరింపబడ్డాను. దానివల్ల విషణ్ణత్వం, దుఃఖం పొందుతున్నాను. ప్రస్తుతం అజ్ఞానం అనే ఆపదలో ఉన్నాను. ఏమీ తోచక ఖిన్నుడనైపోయాను. నన్ను మన్నించు. పన్నగాధీశ తల్ప, కృపాకల్ప వందారు కల్ప, నీ కృపచేత నువ్విప్పుడు నమస్కరించేవాడి పాలిటి కల్పవృక్షాన్ని అయ్యావు. భగవంతుడి దగ్గర దయ ఉందండి. ఆ దయ వల్లే ఆయన కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం అయ్యాడు. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏది అడిగితే అది ఇస్తుంది. అలాగే భక్తులం మేము కోరినంత మాత్రం చేతనే కోరిన కోరికలు తీరుస్తూ ఉంటావు. అటువంటి నీకు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. తే నమః అంటే నీ కొరకు నమస్కారం. నమః తే నమస్తే అంటే నీ కోసం నమస్కరిస్తున్నాను అని పరిపరి విధాలుగా ప్రార్థించి తర్వాత ఏమన్నాడు? కలలో బోలిడి పుత్ర మిత్రవనితాగారాది సంయోగముల్ జలవాంఛారతి ఎండమావులకు నాసల్ సిక్కు చందంబునల్ తలతున్ సత్యములంచు మూఢుడ వృథాతత్వజ్ఞుడన్ నాకు నీ విలసత్పాదయుగంబు చూపి కరుణం వీక్షింపు లక్ష్మీపతి. ప్రభు, లక్ష్మీవల్లభ, ఈ సంసారం ఒక కల వంటిది. ఒక ఆయన నిద్రపోతున్నాడు. ఆ నిద్రట్లో వాడికి రకరకాల కళలు వస్తాయి. ఆ కళలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఓ దరిద్రుడు ఉన్నట్టు వాడు, ముష్టివాడు, బెచ్చవెత్తి బతుకుతాడు. వాడు నిద్రపోతూ ప్లాట్ఫారం మీద పడుకుని ఉండగా వాడి కళ వచ్చింది. ఆ కళలో హఠాత్తుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయిపోయినట్టు అనిపించింది. నేను ముఖ్యమంత్రిని, మధ్యప్రదేశ్ ఎంపీ నాది అనుకున్నాడు పాప. ఇంకేముంది, ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని అయ్యాక ముక్కుని ఎక్కడ పెట్టాలి, నా కోసం ఏం సంపాదించాలి అనుకుంటూ ఆజ్ఞలు ఇస్తున్నట్ట. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అంటట. ఇంతలో డొక్కలో ఎవడో పొడిచాడు. వీడు వీధిలో పడుకున్నట్టు కానిస్టేబుల్ వచ్చి లాఠీతో పోటీ పడిచాడు అనమాట. ఏయ్, ముఖ్యమంత్రిని లాఠీతో డొక్కలో పొడుస్తావా అనేలోపు ఏమైంది? వాడు నాలుగు పీకి ఎవడెవరను ఇక్కడ ప్లాట్ఫామ్ మీద పడుకుని న్యూస్ సృష్టిస్తున్నావు అనగానే, అయ్యో నేను ముఖ్యమంత్రి కాదా అనుకున్నట్టు. వాడు ముక్కు లేదు, మంత్రి లేదు, రోడ్డు మీద ఉన్నాడు వాడు. కళల్లో ఇలాంటివి ఎన్నో కలుగుతూ ఉంటాయి. రాజు అయినట్టు, స్త్రీ అయినట్టు, పురుషుడైనట్టు, పెళ్లి కానివాడికి పెళ్ళి అయినట్టు, ఆ మధ్యన మా పార్థసారథి గారికి రంభ నృత్యం చేసినట్టు కనపడింది. తెల్లారి కళ్ళు మూసేస్తే విశాలక్ష్మి గారు తప్ప రంభ లేదు ఏం లేదు, ఆవిడే కనపడ్డారు వాటి. లేవగానే నీ ముఖమేనా అనుకున్నారు ఆయన, సరదాగా చెప్పారు ఆయన అనుకోండి, నిజమే చెప్పారు అది వేరే విషయం. కాబట్టి కళలు ఇలా అనిపిస్తూ ఉంటాయి. కళ్ళు తెరిస్తే కళ్ళలో ఉన్నవేమీ కనపడవు. అలాగే ఈ సంసారం కూడా కళ వంటిది. పుత్ర మిత్ర వనిత అగారాది సంయోగాలన్నీ వ్యర్థం అన్నాడండి. కళ్ళలో ఎలా అయితే వస్తువులు కనపడి మాయమైపోతాయో, ఈ సంసారంలో కూడా ఒక ఆవిడ స్త్రీ భార్యగా, ఒక ఆయన పురుషుడు భర్తగా చేరతారు, వీళ్ళకి పిల్లలు ఇళ్ళు ఏర్పడతాయి. కన్ను మూసి తెరిచేలోపు ఈ సంసారం వెళ్ళిపోవడం లేదు. నిన్నటిదాకా ఉన్న భార్య వాళ్ళు లేదు, వీడు ఒక్కడే మిగిలిపోయాడు. లేదా భర్త కనపడ్డు, పిల్లలు కనపడకపోవచ్చు, వీడే కనపడ్డు, కొంతమందికి కొంపలు. నిన్నటిదాకా అక్కడ కూడా మంచి బిల్డింగ్ ఉండదు, రేపు ఉండదు, అది ఎంబేసి కూర్చుంటాడు. అన్నీ మాయమైపోతాయి. కాకపోతే కళ ఒక పావు గంటో అరగంటో గంటో వస్తుంది. ఈ కళ కొంచెం 25 ఏళ్ళో 30 ఏళ్ళో 40 ఏళ్ళో ఉంటాయి. ఇది కరిగిపోయేది, అది కరిగిపోయేది. కాబట్టి సంసారం విచిత్రమైన కళ. ఇవి శాశ్వతంగా ఉండవు. మన కళ్ళ ముందు ఎంతమంది చూస్తున్నామండి? ఇవాళ మా నాన్నగారు కనపడరు, మా అమ్మగారు కనపడటం లేదు కదా, రేపు పొద్దున నేను కనపడను. కాబట్టి కళ అలాగే ఇది కూడా చెదిరిపోతూ ఉంటుంది. అయినా అజ్ఞానంతో వీడేమనుకుంటాడు, ఇది శాశ్వతం అనుకుంటాడు. ఒక్కసారి కుటుంబంలో ప్రవేశించాక ఈ ఆస్తి నాది, ఈ పాస్తి నాది, ఈ ఉపాస్తి నాది అనుకుంటాడు పాపం వెర్రాడు. ఇవన్నీ అదృశ్యమైపోతాయని తెలియదు. ఆ తర్వాత ఎంత వెతుక్కున్నా ఒక్కళ్ళకి ఒకళ్ళకి ఎవరికీ సంబంధం ఉండదు. జలవాంఛారతి ఎండమావులకు అసలు సిక్కు చందంబునన్ తలతున్ సత్యములంచు. ఎడారిలో ఉన్నాడు ఒక ఆయన, కువైట్లోనో దుబాయ్లోకి వెళ్ళాడు. అక్కడంతా ఎడారి, అక్కడ ఎండమావులు కనపడతాయి. ఎండబడి అది చూడడానికి నీరు అనే కనపడుతుంది, నీరు కాదు. దాని వెనక వెంట ఎంత ప్రయాణం చేసినా నీళ్లు లేవు. చివరికి నీరనే భ్రమతో ఎడారిలో తిరిగి ఎంతోమంది చచ్చిపోతారు. ఎండమావుల్ని చూచి నీళ్లని భావించి వెంటపడిన వాడు ఎలా నశిస్తాడో, అలాగే ఈ సంసారం శాశ్వతం అనుకున్నవాడు కూడా నశించిపోతాడు. ఇందులో ఒక్క పిసర సుఖం లేదు, శాశ్వతత్వం లేదు. సత్యము అని భావిస్తాను నేను మూర్ఖుణ్ణి గనక, పనికి మారిన నా పాండిత్యం ఎందుకు, వృధాతత్వం ఎందుకు, నాకేం వద్దు. నీ పాదములను రోజు సేవించే భాగ్యం ప్రసాదించు. ధగ 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 మెరిసిపోతూ సంసారమనే భ్రమలో నుంచి బయటికి తీసుకొచ్చే నీ పాదపద్మములు చూపించేందుకు మించి నేనేం కోరుకోను ప్రభు. అశాశ్వతమైన నీ వస్తువులు వద్దు, శాశ్వతమైన నీ పాదభక్తి ప్రసాదించు. కృష్ణ వాసుదేవ పరంధామ అని ప్రార్థిస్తూ ఉండగా ఆ రూపం అదృశ్యమైపోయింది. నీటిలోంచి కృష్ణుడి తొలచుకుంటూ బయటకు వచ్చాడు ఆయన. ఎదురుగుండా రథం, రథంలో కూర్చున్న బలరామకృష్ణులు నవ్వుతూ కనపడ్డారు, చిరునవ్వు నవ్వుతూ. గుర్రాలు అలాగే ఉన్నాయి, కింద రూపం మాయమైపోయింది. కృష్ణుడు కొంటివాడు కదా, అందుకని అక్రూర ఎదురుగుండా నీళ్లు ఉన్నాయి, స్నానానికి వెళ్ళిన 2 గంటలు పట్టింది, నీటిలో మునిగిపోయావేమో కొట్టుకుపోయావేమో అనుకున్నాను నేను. నిజంగానే కొట్టుకుపోయాడు ఎక్కడికో ఈయన, ఇంతగా పరమాత్ముడి యొక్క మాయలో కొట్టుకుపోయాడు. ఆ రూపాన్ని చూస్తూ ఆయన మనస్సు ఎప్పుడో కొట్టుకుపోయింది అనుకోండి. అయినా అడగాలి కాబట్టి అడుగుతాడనమాట ఆయన. జలములు చెరువనున్నవి, నీళ్లు పక్కనే ఉన్నాయి, తలపోయగ నీవు పోయి తడవయ్యే. నువ్వెళ్ళి చాలాసేపు అయింది ఆలోచిస్తే. నదీ జలముల నభమున ధరణి కలుగని చోద్యములు నీకు కానంబడినే. ఈ నీటిలో, ఈ నదీ జలాల్లో, ఆకాశంలో కానీ భూమి మీద కానీ నువ్వు ఎప్పుడూ చూడని విశేషాలు ఏమైనా చూసావా? వింతలేవో కనబడి ఉంటాయి. వింతలు కనబడకపోతే ఇంతసేపు ఉంటావా? చెంతనుండ నది దగ్గరికి వెళ్ళి రావడానికి ఎంత సమయం ఎందుకు పట్టింది అన్నాడు. ఏమండి నా విశ్వరూపం చూపించాను, చూసావా అని అడగచ్చుగా, అడగడు. నీటిలో ఉలిగిపోయా, ఏమైపోయావో కొట్టుకుపోయావేమో అనుకున్నాను, నీటిలో ఏమైనా కనబడ్డాయా, పైన కింద కనబడిన విచిత్రాలు అని తమాషాగా అడిగాడు. భగవంతుడు అంత తమాషాగా అడిగితే భగవద్భక్తుడికి ఆ మాత్రం చమత్కారం రాదేమిటి? భగవంతుడు విశ్వరూపం చూశాడు కనుక, విశ్వరూపం చూసిన కారణం చేత విశ్వాత్ముడి కంటే ఎక్కువ అయిపోయింది దీని బుద్ధి. అందుకని ఆయన కూడా కొంటిగా సమాధానం ఇస్తూ, నీలోన లేని లోకములు, నీలోన లేని చోద్యములు, ఏ లోకములందు చెప్పరు ఈశ్వర, నీట నేల నింగిని ఉన్నవే, నీలో చోద్యంబులెల్ల నెగడు మహాత్మ. ఏమి స్వామి, నీలో లేని వింతలు విశేషాలు ఇంకెక్కడుంటాయి? నీకంటే గొప్ప వింత ఏమీ లేదు, అసలు నువ్వే పెద్ద వింత. అందువల్ల ఆకాశంలో చూచినా నువ్వే, నేల మీద చూసినా నువ్వే, నీటిలో చూసినా నీవే, నీలో సమస్త విశేషాలు కనపడుతూ ఉంటాయి. చోద్యములకి ఆశ్చర్యములకు నువ్వే నిలయం అన్నాడు తప్ప ఏ ఇప్పటిదాకా విశ్వరూపం చూపించి మళ్ళీ అడుగుతానే అని గయం అనలేదు. అలా గయమంటే మామూలు పారాయణపురుడు అయిపోతాడు. కానీ పారాయణపురుడు కాదు, భజనపురుడు. అందువల్ల ఏమీ కిక్కురు మరకుండా అంతా నువ్వే అన్నాడు. ఓహో అంతేనా, ఇప్పటికీ ఆలస్యమైంది, తొందరగా రథం తోలుకుంటూ వెళ్ళిపోదాం, అక్కడ మా మామగారు ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ, కాబట్టి వెడదాం అనగానే మళ్ళీ కృష్ణ అనుకుంటూ రథం మీద ఎక్కి గుర్రాలు తోలుకుంటూ బయలుదేరాడు. చిత్రవనం ఉంది, పురోవనం. ఆ వనం దగ్గర కృష్ణుడి కోసం ఎదురు చూస్తుంటే కృష్ణుడు రథం ఆపి నేను వాళ్లతో కలిసి వస్తాననగానే వెంటనే కాళ్ళు గట్టిగా పట్టుకుని అక్రూరుడు బతిమాలుతూ మా ఇంటికి రా అన్నాడు. పరమాత్మని విశ్వరూపం చూశాక, ఇప్పుడు ఆ పరమాత్మ అంటే ఏమిటో తెలిసాక ఆయన లేకుండా ఎలా వెళ్ళగలడు ఇంటికి. అందుకని కృష్ణ నా ఇంటికి రావా, ఒక్కసారి నీ పాదం మా ఇంట్లో మోపవా అని ఎంత ఏడ్చాడండి పాప ఆయన. నా ఇంటికి విచ్చేయుము నీ యంగ్రి సరోజరేణు నికరము శోకం, నా ఇల్లు పవిత్రంబగు శ్రీయుత నీ భటుని పెద్ద చేయందగదే, నా ఇంటికి రావయ్యా ఒక్కసారి, నీ పాదం మా ఇంట్లో పెట్టు, అప్పుడు ఏమవుతుంది, నీ కాలి కింద ఉన్న మట్టి మా ఇంట్లో పడుతుంది, నీ పాదాల ధూళి నా ఇంట్లో పడితే నా ఇల్లు పరమ పవిత్రమైపోయి వైకుంఠం అయిపోతుంది. లక్ష్మీ వల్లభ నేను నీ సేవకుణ్ణి, ఆ మాత్రం భాగ్యం ప్రసాదించవా, నా ఇంటికి రావా, నీ భటుడిని గొప్పవాడిని చేయవా, నువ్వు అడుగు పెడితే నేను ఎంతో గొప్పవాడి అయిపోతాను, అందరూ మెచ్చుకుంటారు, కృష్ణుడు వచ్చిన ఇల్లు అండి అంటారు నా ఇంటిని చూసి అనగా కృష్ణుడు ఏమన్నాడో తెలిసిన, అదే మాయ, ఇంత విశ్వరూపం చూపించాడు కదా కానీ ఇంటికి రాను పొమ్మన్నాడు అంతే. కాబట్టి ఎంత పురాణం విన్నా గురువుగారు ఇంట్లోకి అడుగు పెట్టడం అంత తేలికేం కాదు, ఇల్లు ఇంట్లోకి అడుగు పెట్టడం వేరు, ఆ ఫ్లాష్ బ్యాక్ వేరు. నాయన ఇప్పట్లో రాను, యదుకుల విద్వేషణుడై మదమున వర్తించు కముసు మర్దించి భవత్ సదనంబు చూడవచ్చద పొద ఈ చందనము గొనుచు పురమున కనగ. యాదవులంటే పరమద్వేషంతో ఉన్నాడు ఈ కంసుడు, ఆ దుర్మార్గుడిని మర్దించిన తర్వాతే నీ ఇంటికి అడుగు పెడతాను, అప్పటిదాకా నువ్వు ఎంత బతిమాలినా నీ ఇంటికి రాను, ఎందుకు ఏమిటో నడపకుండా బతిమాలక అట్టే ఈ రథం తోలుకుంటూ ఇంటికి పో, నేను ఇప్పుడు రాను, కంసమర్దనానంతరమే సమయం చూసుకుని వస్తాను, అది కూడా నాకు అవకాశం వచ్చినప్పుడు, నేను సంకల్పించినప్పుడు వస్తాను, ఇక వెళ్ళిపోనగానే భగవంతుడు గొప్పతనం తెలుసు కనుక ఒకసారి రండి ప్లీజు ప్లీజ్ అని బతిమాలకుండా వెళ్ళిపోయాడు. అక్కడ ఔచిత్యం తెలిసినవాడు ఆయన, అందుకే కృష్ణుడిని దింపి రథం తోరుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళి కంస కృష్ణుణ్ణి బలరాముణ్ణి నువ్వు చెప్పినట్టుగా సపరివారంతో తీసుకొచ్చాను, పరివార సమేతంగా పట్టుకొచ్చాను, ఇక తర్వాత బాధ్యత నీది అని ఆ రథాన్ని కంసుడి యొక్క రథశాలలో ఇప్పి గుర్రాలలో చోట కట్టేసి అక్కడ మందిరము అని ఉంటుంది. మందిరం అంటే గుర్రాల శాల ఉండో, మందిరం వేరు మందిరం వేరు. కొంచెం తిరుపతి అక్కడికి వచ్చి చదువుకున్న పుణ్యాత్ములు కనుక చక్కగా రాశారు. అదిగో ద్వారక ఆలవందలవిగో అందందగోరాడు అల్లదియే కోట అదే అగర్త అవిరత్యల్ వారలే యాదవుల్ యదు సింహుండు వశించు మేడ ఎదిగో ఆలానదంతావళాభ్యుదయం వై వర మందురాంతర తురంగో చండమై పర్వెడు. ఇక్కడ మందురము అని రాశాడు. మందురం అంటే గుర్రాల శాల, గుర్రాలు ఉండేటటువంటి బిల్డింగ్ని సంస్కృతంలో మందురము అంటారు, మందిరం అనకూడదు. ఎక్కువ మంది డ్రామా ఆర్టిస్టులు వర మందిరాంతరని అంటారు అన్నమాట, అది కొంచెం భాష తెలియాలి. అక్కడ గుర్రాల శాల ఉంది, అందులో గుర్రాలను కట్టి రథం ఇప్పి ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు కృష్ణుడు ఆయన కోసం ఎదురు చూస్తున్న పిల్లలతో కలిసి పెద్దలారా తల్లిదండ్రులారా మీ దారి మాది మా దారిని మేము కాస్త సిటీ చూస్తామని బయలుదేరట, ఎవరు బ్యాచ్ వాళ్ళదండి మళ్ళీ బయలుదేరేటువంటి ఆటోలో ఎవరి కుటుంబం వాళ్ళు వెళ్ళారు కదా. చిన్నపిల్లలందరూ కృష్ణుడితో బయలుదేరారు. 8 నుంచి 12 ఏళ్ళు లోపు ఉన్న పిల్లలందరూ కలిసి కృష్ణుడితో మధురానగర దర్శనానికి వెళ్ళారు. రిటైర్డ్ బ్యాచ్ ఉంటుంది కదా వాళ్ళకి, ఇంకేముంటాయి అన్నీ జవ చచ్చిపోయి ఉన్నాయి, జవసత్వాలు ఉడిగిపోయి రిటైర్ అయిపోయారు కనుక వాళ్ళకి ఏం హుషారు ఉండదు. మిగతా వాళ్ళంతా చక్కగా రుక్మిణి వంజనం చూద్దాం, గోపి తాలాబ్ చూద్దాం, వాడెక్కుదాం అనుకుంటే వీళ్ళే అయ్యే వాడు చూసేది అంటారు. అందుకని కొంచెం హుషారైన బ్యాచ్తో వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఇలాగ కుర్రాళ్ళతో తిరగాలండి, ఎప్పుడు ముసరాళ్ళతో తిరిగితే ఏంటి లాభం అని నేను అల్ల, ఎప్పుడో సరదాగా అప్పుడప్పుడు కృష్ణుడు అంటూ ఉంటాడు. చూశాను వీళ్ళందరూ ఎంతసేపు ఏమవుతుందంటే ఎప్పుడు టీ తాగేద్దామా పడుకుందామా నిద్రపోదామని నడవలేకుండా ఉంటారన్నమాట. అందువల్ల ఈ యాత్రలు చేసేటప్పుడు కొంచెం వయస్సులో చేయాలి. నాలాగా చక్క 8 ఏళ్ళు వయసులో చేస్తే లాభం ఎక్కువ. 60 ఏళ్ళు వచ్చాక యాత్ర మొదలెడతారు రిటైర్ అయ్యాక. ఎక్కడైతే నడవలేక ఎక్కలేక మెట్లు ఎక్కలేక ఏమండి అప్పర్ బెర్త్ వచ్చిందా. జీవితంలో ఎప్పుడు అప్పర్ క్లాస్కి వెళ్ళాలని కోరుకోవాలి కదా. బెర్త్ దగ్గరికి వచ్చేసరికి అప్పర్ వద్దు లోయర్ బెర్త్ లోయర్ బెర్త్ ఆ లోయర్ బెర్త్ అయితే కింద కూర్చోవడం. మావిడ ఎక్కుతుందండి అన్న పైగా పాప ఆవిడ రిటైర్ అయ్యింది కదా. ఇవన్నీ అందువల్ల ఏంటంటే పూర్వ వయస్సులో కాస్త మంచి యువనంలో ఉన్నప్పుడు ఎల్లవేళలో ఎలాగో తిరగలేం కానీ అప్పుడప్పుడు ఒక యాత్రకు వెళ్ళాలి. వెళ్ళి తిరిగితే అప్పుడు గుళ్ళు తిరగలుగుతాం నడవగలుగుతాం లేకపోతే అలా కూర్చుంటాం. నగరంలోకి బయలుదేరారు నందాదులు వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. కృష్ణుడు మధురాపురంలోకి అడుగు పెట్టిన వార్త క్షణంలో వ్యాపించింది, దావానలలో వ్యాపించింది. వాట్సాప్లు అప్పుడుండేవి, అప్పుడు వాట్సాప్లు కూడా ఉండేవి. చక్కగా వైరల్ అయిపోయింది అన్నమాట. వచ్చాట కృష్ణుడని ఒక ఆవిడ ఇంట్లో స్నానం చేస్తున్నవిడ మధ్యలో వైరి కృష్ణుడు వచ్చాడా అని పరిగెత్తుకొచ్చింది. ఏమే స్నానం అంటే స్నానం తర్వాత చూద్దాంలే, స్నానం కోసం కదే బట్టలు కట్టుకోండి, బట్టలు కట్టుకునే లోపు కృష్ణుడు వెళ్ళిపోతాడని వచ్చేసింది. నేనల్లా భాగవతంలో చూడండి, స్నానం చేస్తున్నవాడు స్నానం చేసి చేయక బట్టలు కట్టుకున్నవాడు కట్టుకుని కట్టుకోక పిల్లలకి పాలిస్తున్నవాడు ఇచ్చి ఇవ్వక తలుపులు వేసి వెయ్యక పువ్వులు ముడుచుకుని ముడవక జుట్టు ముడివేసుకుని వేసుకోక ఇలా ఎవరి దారిన వాళ్ళు సంభ్రమంతో కృష్ణుడు వచ్చాడు ఈ సమయంలో మన ఇంటి ముందుకు వస్తున్నాడు ఆయన చూడకపోతే జీవితంలో చూడలేమేమో అని అనుకుని ఇళ్లలోంచి వచ్చేసారన్నమాట. వర్షాకాలంలో హర్షంతో సముద్రం కేసి పరిగెత్తే నదుల్లో ప్రవహిస్తూ వచ్చేశారు వాళ్ళు. అందరూ మేడలెక్కి మిద్దెలెక్కి గుమ్మాల దగ్గరకు వచ్చి కృష్ణుడు చూచి పొంగిపోయారు పులకించిపోయారు. ఆయన చూడటంతో ఎక్కడ లేని ఆనందం కలిగిందిట. నంద తపఃఫలంబు సుగుణంబుల పుంజము గోపకామిని బృందము నోము పంట సిరివిందు దయాంబుధి యోగి బృందముల్ డెందములందుకోరెడు కడింది నిధానము చేరవచ్చే ఓ సుందరులార రెండు చని చూతము కన్నుల కోర్కిదెరగ. నందుడు ఎంతో తపస్సు చేస్తే ఆ తపఃఫలితంగా పుట్టాడు ఈయన. తపస్సుకి ఫలితం కృష్ణుడు చూడటమే కదండి. అందువల్ల ఇతడు నంద తపఃఫలం. సుగుణాల రాశి. గోపికలు నిరంతరం ఈయన్నే కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ నోముల పంట. లక్ష్మీదేవికి వల్లభుడు దయాసముద్రుడు. యోగులు నిరంతరం హృదయంలో ఈయన్ని కోరుకుంటూ ఉంటారు. యోగులు కళ్ళు మూసుకుని యోగాభ్యాసం చేసేది ఎవరి కోసం అంటే కృష్ణుడి కోసమే. అప్పుడు కృష్ణుడు వాళ్ళ హృదయంలో దర్శనమిస్తాడు. అలా దర్శనమిచ్చే గొప్ప నిధి ఇవాళ మన ఇళ్ల ముందుకు వచ్చాడు, మధురానగరంలోకి అడుగుపెట్టాడు. రండి చూద్దాం అని ఒకరికొకరు చెప్పుకొని సుందరి బోటి రావే అంటూ చెప్పుకొని కళ్ళారా చూసి పులకించిపోయారు, పొంగిపోయారు, ఆనందంతో పరవశించిపోయారు. కృష్ణుడిని చూచి ఏ స్త్రీ అయినా అలా తల వాల్చేసిందిట. పురుషులు పొంగిపోయారు. ఇటువంటి కుమారుడు ఉంటే బాగుండని కొందరు, ఇటువంటి భర్త ఉంటే బాగుండని కొందరు, ఇటువంటి ఒక బంధువు ఉంటే బాగుండని కొందరు అనుకున్నారు. ఏ ఇంటి ముందుకు కృష్ణుడు వచ్చాడో ఆ ఇంటి ముందు ఉన్న వాళ్ళ ముఖాలు 1000 క్యాండిల్ బల్బుల్లో వెలిగిపోయేవిట. కృష్ణుడు ఆ ఇల్లు దాటి అలా వెళ్ళగానే 7 మొహాలతో మళ్ళలాగా మాడిపోయిన బల్బుల్లో ఉండేవారట పాపం. అయ్యో కృష్ణుడిని చూడలేకపోతామా మళ్ళీని అనుకున్నారు. పరమాత్ముడు తమ ఇంటికి రాగానే ఆ ఇంటి వాళ్ళ ఆ వైఖరి మారిపోయిందనమాట. వారి ముఖాలు కాంతితో వెలిగిపోయాయి పాపం. ఇలా అందరిని ఆనంద పెడుతూ వెడుతున్నాడు ఆయన కొంచెం ముందుకి. ఆ సమయంలో అక్కడికి బట్టలు తుక్కుని ఆ మూటలన్నీ వేసుకున్న రాజుగారి ప్రధాన రజకుడు వచ్చాడు అక్కడికి. ఆయన వెనకాల చాలామంది బట్టలు మూటలు వేసుకుని వచ్చారు, ఆయన సేవకులంతా కూడా. సాయంత్రం పూట మంచి కళ్ళు బాగా తాగి ఎర్రబడిన కళ్ళతో మూటలు వేసుకుని కౌసుడి దగ్గరికి వెళ్తాడు. కౌసుడి తిండి తినడం వల్ల వాడికి రజోగుణం పెరిగిపోయిందట. పాపిష్టి వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసి వాళ్ళ సొమ్ములు తింటే మన బుద్ధులు కూడా మారిపోతాయి. అందువల్ల అతడు ఎవడ్రవ్వాడు అనుకుంటూ తిట్టుకుంటూ వస్తున్నాడు. ఇంతలో కృష్ణుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రేమగా ముద్దుగా ముచ్చటగా పలకరించాడు. ఏమోయ్, మేము రాజుగారి మేనల్లుళ్ళం, పల్లెటూళ్ళు అడవుల్లో ఉంటాం, కట్టుకోవడానికి మా దగ్గర మంచి బట్టలు లేవు, పట్టు వస్త్రాలు లేవు, ఏదో ముతక బట్టలు కట్టుకున్నాం. నీ దగ్గర మూటలో మంచి మంచి బట్టలు తొంగి చూస్తున్నాయి. మంచి పట్టు బట్టలు, ఖరీదైన వస్త్రాలు, అవి కూడా బాగా ఇస్త్రీ చేసి మరీ తీసుకెడుతున్నావు. ఈ ముఠాకి మేస్త్రీ అనుకుంటాను, ఆ ఇస్త్రీ బట్టలు నీ దగ్గర ఉన్న వాటిలో మాకు కట్టుకోవడానికి ఇవ్వవా అని ముచ్చటగానే అడిగాడు. రాజుదేశ నల్లురమో రజకాన్వయాగ్రణి అని టీవీగా కూడా పిలిచాడు అండి. విందులమై నరేశ్వరుని వీటికి వచ్చితి మేము, మేము రాజుగారు ఆహ్వానించగా వచ్చాం, ఆయనకి బంధువులం, ఆయన పిలవగా వచ్చాం. మా మందలలోన కట్టికొన్న మంచి పటంబులు లేవు. మాకు మా వాళ్ళకి కట్టుకోవడానికి మా పల్లెటూళ్ళల్లో ఆ బృందావనంలో మంచి బట్టలు లేవు. నీ ముడిల్ సుందర ధౌత చలములు శోభిల్లుతున్నవి. నీ దగ్గర ఉన్న మూటల్లో బాగా ముడేసి మరీ పట్టుకొచ్చావు కదా, ఆ మూటల్లో నుంచి బట్టలు బయటకు కనబడుతున్నాయి. అవన్నీ ఖరీదైన వస్త్రాలు, మంచి మంచి వస్త్రాలు, శోభిల్లుతున్నాయి, మెరిసిపోతున్నాయి రంగురంగుల బట్టలు. ఇమ్ము నిన్ను మేలందెడు తెమ్ము రాజు దశ అల్లురమో రజకాంబయాగ్రణి. ఓ రజక వంశశ్రేష్ట, మేము రాజుగారికి మేనల్లుళ్ళం కాబట్టి ఆ బట్టలు మాకు ఇస్తే నీకు శుభం కలుగుతుంది. అంటే అనగా వాడి పూర్వజన్మ రహస్యం చెప్పానుగా, పూర్వం రాముడిని విడదీసిన కరాళుడు, కంకాకరాళుడు అని ఒకటి కథ చెప్పాను మీకు ఇద్దరులో. ఆ కథ అప్పుడు వినండి. అందులో ఒకసారి మళ్ళీ రావణాసురుడి దగ్గర ఉండే ఒక దుర్మార్గుడు రాముణ్ణి సీతని వేరు చేయటానికి రజకుడి వేషంలో సూర్పణఖతో కలిసి వచ్చి అభాండం వేసిపోయిన కథ మీకు సుందర హనుమత్ చరిత్రలో చెప్పాను, హనుమద్వైభవంలో. వాడనమాట ఆ రాక్షసుడు, ఈ జన్మలో మళ్ళీ ఇలా పుట్టాడు. పూర్వం రాముణ్ణి సీతని వేరు చేసిన పాపంతో ఇక్కడ పుట్టాడు. పుట్టడం వల్లే మళ్ళీ కంసుడి దగ్గర తీరాడు. ఆ పాత పాపం వల్లే ఎర్రబడిన తాగుడు కళ్ళతో, మైకం కమ్ముతున్న కళ్ళతో, జీరవున్న కళ్ళతో కృష్ణుడి కేసేసి ఏండ్రా కారుకోతలకు వస్తున్నావు అన్నట్టు. ఎట్టెట్రా మనుజేంద్రుచాలములు మీకీ పడియే మేరలు కట్టంబోలుదిరే పయోగ్రత దిగ్రాసంబులన్మత్తులై ఇట్టాడంజనిగాక కొల్లలకు మీకే భంగి నోరాడిన్ కట్ట ప్రాణము కోలుపోయేది సుమి కంసోద్ధతిన్ డెంభక. వరి కుర్రాడా, ఏమిటేమిటి నోటికొచ్చినట్టు పేలుతున్నావు? మహారాజు, మా కంస మహారాజు గారి బట్టలు నువ్వు కట్టుకుంటావా? మీకు ఈ మధ్యన బాగా పాలు, పెరుగు, వెన్న, జున్ను పెరిగిపోయాయట. బాగా పెరుగు తాగి, పాలు తాగి, నెయ్యి పోసుకు తిని, వెన్న తిని నున్నగా కొవ్వెక్కి తయారయ్యారు మీరంతా. అడవిలో ఆవులు కాసుకునేటటువంటి గొల్లలు మీరేమిటి మహారాజు గారి బట్టలు కోరుకుంటారా? మా మహారాజు గారి బట్టలు కోరుకున్నారంటే ప్రాణాలు పోతాయి జాగ్రత్త. ఎంతటి వాడైనా కౌసుడంటే హడిలిపోతాడు. మా రాజు సొమ్ము తీసుకోవడానికి ఏ రాజైనా భయపడతాడు. అటువంటిది ఈ రాజరాజ గృహానికి వచ్చి రాజసం చూపిస్తావా, పోరా అని నోటికి వచ్చినట్టు తిట్టాడు. ప్రాణం పోతుంది జాగ్రత్త అన్నట్ట. అప్పటిదాకా నవ్వుతున్న కృష్ణుడు కోపించాడు. నిజానికి వాడు మూర్ఖుడు అనుకోండి, ఒకవేళ తాగాడు మైకంతో తిట్టాడు. అంత మాత్రానికి కోపించాలా కృష్ణుడు? ఎందుకు కోపించాడు మీకు ముందే చెప్పాను. నిజానికి వాడు ఆ వంశంలో పుట్టినవాడు కాదు, వాడు రాక్షసుడు. వాడు చేసిన పాపం వల్లే మళ్ళీ ఈ జన్మెత్తాడు. ఇటువంటి వాడికి జన్మరాహిత్యం లేకుండా పోవాలంటే ముందు వాడిని శిక్షించాలి. అందుకని కృష్ణుడు కోపించి ఏం చేశాడు, చెయ్యల పైకెత్తాడు. ఘోర కరాగ్రతలంబున ధీరుడు కృష్ణుండు శిరము తెగిపడగొట్టెన్ పౌరుల గుండెలు పొగులగ వీరోద్రేకిన్ మదావివేకిన్ చాకిన్. చెయ్యల ఎత్తి మెడ మీద ఒక్క దెబ్బ కొట్టాడు కోపంతో కృష్ణుడు. కరాటే దెబ్బ అంటే అదనమాట, కరాగ్ర శబ్దమే కరాటా అయిపోయింది. మనది కృష్ణుడండి కరాటే ఫైటింగ్ కనిపెట్టింది. దిక్మాలలు చైనా వాళ్ళు వాళ్ళు కొట్టేస్తున్నారు, కానీ కుంగుఫూ, కరాటే, బాక్సింగ్ అవన్నీ కూడా మనవాడివి. మనకేవో పేటెంట్ హక్కులు తీసుకో, మనం అన్నీ మనవాడు కొట్టేస్తారు. అరి వేప చిగురులు కూడా వాళ్ళే లాగేస్తున్నారు, కషాయాలు వాళ్ళు లాగేస్తున్నారు. ఈ చెయ్యల ఎత్తి మెడ మీద ఒక్క దెబ్బ కొట్టడంతో వాడి తల తెగి కింద పడిపోయిందిట. బోడి పెంకులు పగలు కొట్టడం కాదు, వాడు మాడు పెంకు పగలు కొట్టాడు కృష్ణుడు. వాడి తలకి కింద పడింది, దెబ్బతో పూర్వజన్మలో చేసిన పాపం పోయింది. వాడు ఒకప్పుడు త్రేతాయుగంలో దమష్ట్రాకరాళుడు అని పిలువబడేటటువంటి కరాళకంకుడని నామాంతరం కలిగిన రాక్షసుడు ఈ దెబ్బతో చచ్చి విముక్తి పొంది వైకుంఠానికి పోయేట. కృష్ణుడి చేతిలో చస్తే కూడా ముక్తి ఉండో. ఈ విధంగా ఒక్క దెబ్బకి వాడు కింద పడ్డాడు, తల తెగింది, కింద పడింది. వాడిని చూసి మిగతా వాళ్ళతో మూటలు పారేసి పారిపోయాడు పొలవమని. ఇప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ అక్కడికి వచ్చాడు. ఆ మూట ఇప్పాడు, అవన్నీ కంసుడి బట్టలు, వాడి తమ్ముళ్ళ బట్టలు, భార్యల బట్టలు చాలా ఉన్నాయి అందులో. ఓ మూటలకు మూటలు తెచ్చిపెట్టారు అక్కడ. మనమేంటి, రెండు చీరలు పోతే ఇంకో రెండు చీరల కోసం వెతుక్కో. మనం రెండు చీరలు తెస్తే రెండే ఉంటాయి, ఎక్కువ ఉండవు. కానీ కృష్ణుడి సన్నిధానంలో అన్నీ బట్టలే. ఆ బట్టల్లో తనకి తోచిన ఒక వస్త్రం మంచి బట్ట కట్టుకున్నాడు. ఆ తర్వాత అన్నయ్య గారి చేత ఒక బట్ట కట్టించాడు. పిల్లలందరికీ మంచి మంచి బట్టలు ఇచ్చి కట్టుకుని ఏం పర్వాలేదు అన్నాడు. ఇంకా బోరెడు బట్టలు మిగిలే కదా. ఆ ఊళ్ళో పేదవాళ్ళు, కుంటాళ్ళు, గుడ్డాళ్ళు ఎవళ్ళు ఉన్నా అందరినీ పిలిచేసి తలో వస్త్రం ఇచ్చి కట్టుకోండి అన్నాడు. అత్తసొమ్ము గల్లుడు దానం అంటారు, కానీ మామయ్య సొమ్ము గల్లుడు దానం. ఇది మేనమామ గారి సొమ్ము అందరికీ ఇచ్చాడు, అందరికీ కట్టించాడు. అందరూ వస్త్రాలు కట్టుకున్నాక ఠీవిగా నడుచుకుంటూ కొంచెం ముందుకెళ్ళాడు. అక్కడ ఒక చేనేత పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు చూసి, బట్టలు బాగున్నాయి కదండి, కుచ్చీలు పెట్టుకోవడం కట్టుకోవడం బాగా లేదండి, నేను కడతానండి అని చక్కగా కుచ్చీలు పెట్టి అందంగా తీర్చిదిద్దాట. కొందరు పంచి కడితే గుమ్మడికాయకి లేకపోతే కొండకి చుట్టినట్టు ఉంటుంది పంచిది. రామరామ ఇక్కడికి మొలతాడెట్టి దిక్కుమాలు పట్టుతుంది చూస్తూ అదేం కట్టడండి, కడితే ఎలా ఉండాలి, పంచి కడితే నడుస్తూ ఉంటే టీవీగా ఉండాలి. అందుకని అందంగా కుచ్చీలు తీర్చిదిద్ది మెడలో నూరు కండిలవి వేశాడు. అప్పుడు ఆ చేనేత పరివాడిని చూచి ఆనందపడిపోయి, సారూప్యమ్మును నసగిన ఐశ్వర్యాది సంధాయి, తన రూపం ఇచ్చట ఆ నేత పనివాడికి. ఆ రోజు నుంచి ఆ చేనేత పనివాడు చూస్తూ కృష్ణుడు చూసినట్టు అనిపించేది. ఎంత అదృష్టం అండి, కేవలం బట్టలకు అలాగా అందంగా తీర్చిదిద్దినందుకు, మెడలో నూరు కండెలు వేసినందుకు అతనికి సారూప్యం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి అనుగ్రహించాడు. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళాడు. అక్కడ సుధాముడు అని పిలవబడే ఒక మాలాకారుడు, అంటే దండలు గుచ్చుకునే ఆయన ఉన్నాడు. ఆయన వృత్తి పువ్వులు అమ్ముకోవడం, దండలు అమ్ముకోవడం. ఆ సుధాముడు చూశాడండి వీళ్ళని, ఆనందపడి మహాత్ములారా రెండని పిలిచి తన ఇంటి అరుగు మీద కూర్చోబెట్టి, బట్టలు బాగున్నాయి, కుచ్చీళ్ళు బాగా తీర్చిదిద్దుకున్నారు, అలంకారం బాగుంది, కానీ మెడలో దండ లేకపోతే ఎలాగా, నిన్ను చూస్తే ఆది విష్ణువులా ఉన్నావు, విష్ణువుకి వైజయంతి మాల ఉండాలి, వనమాల ఉండాలి, వనమాల లేకపోతే ఎలాగా అని మంచి తులసి, అవేవో రకరకాలైనటువంటి పత్రి, వాటితో పాటు మల్లె పువ్వులు, చామంతి పువ్వులు, ఇలాంటి పువ్వులన్నీ కలిపి అందమైన దండకొచ్చి, ఆ దండ కృష్ణుడికి, ఒక దండ బలరాముడికి, తక్కిన పిల్లలకు కూడా దండలిచ్చాడు. ఇప్పుడు నిజంగా కృష్ణుడు వనమాలికా విరాజిత విశాల వక్షుడయ్యాడు. కృష్ణుడు ఆనందపడి, ఈ దండతో నా మెడ కూడా శోభిల్లింది అని ప్రశంసించి, ఏం కావాలో కోరుకో అన్నాడు. కృష్ణుడు ఏం కావాలో కోరుకు ఇస్తానంటే ఆయన ఏం కోరాడు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపసమందార నాకు దయ చేయగదే. ఆయన ఇంతే కోరుకున్నాడు ఆయన. అందుకే ఈ పద్యం చాలా గొప్ప పద్యం. ఎప్పటికి కూడా భాగవతంలో సుధాముడు చేసినటువంటి స్తోత్ర పద్యాన్ని పూర్వకాలంలో అందరూ కంఠస్థం చేసేవారు, ఇప్పుడు కంఠస్థం చేస్తున్నారు. పద్యాలు ఉన్నాయండి, పద్యాలని పూర్వం ఉండేవి, తెలుగు పాఠాల్లో పెట్టేవారు. ఇంగ్లీష్ మీడియం ఎంత ఉన్నా తెలుగు పాఠాల్లో ఆ పద్యాలు చదివేవారు. అందులో ఒక గొప్ప ఆణిముత్యం వంటి పద్యం ఇది. నాకేం కావాలి, నీ పాద పద్మములను నిరంతరం సేవించే భాగ్యం ప్రసాదించు, నీ సేవ ప్రసాదించు, నీ పాదాలను సేవించేలాంటి భక్తులతో స్నేహం ప్రసాదించు. భగవంతుడిని పూజించడం కంటే భగవద్భక్తులతో స్నేహం గొప్పది. అన్నిటికంటే గొప్పది ఏమిటి, భగవద్భక్తులతో స్నేహం. మీరు చేసే పని అది, దాన్నే సత్సంగము అంటారు. ఈ సత్సంగం వల్ల నిస్సంగత్వం వస్తుంది, దానివల్ల నిర్మోహత్వం, దానివల్ల నిశ్చలతత్వం, దానివల్ల జీవన్ముక్తి కలుగుతాయి. అందువల్ల నీ పాదములను సేవించే భక్తులతో స్నేహం ప్రసాదించు. ఎప్పటికీ తరగని ప్రాణి దయ ప్రసాదించు. ప్రాణులను దయతో చూడాలి, అది కూడా ఎప్పుడూ దయతో చూడాలి. ఇవాళ ఉండి రేపు పొద్దున దయ పోకూడదు. ఒకసారి దయ చూసామంటే శాశ్వతంగా దయ అలాగే ఉండాలి. ఇవి మాకు ప్రసాదించు, నాకు ప్రసాదించు. ప్రసాదించేవాడు ఎటువంటి వాడు అయి ఉండాలి, తాపసమందార, తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళకి కల్పవృక్షములా కోరికలు తీర్చే పరమాత్మ నాకు దీనిని ప్రసాదించు అనగా ఆయన అన్నీ ఇచ్చాడు, సంపదలు ఇచ్చాడు. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళాడు. అక్కడికి బట్టలు ఉన్నాయి, బట్టలు చక్కగా కట్టాడు. బట్ట ఉండడం కదా, బాగా కట్టాలి కదా, మరి కట్టాడు. దండలు కూడా వేసుకున్నాడు, ఇంక కావలసింది ఒకటే. అందుకోసం ముందుకు వెళ్ళాడు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఒక ఆవిడ వస్తుంది అక్కడికి. ఆవిడకు మూడు వంకర్లు, చేతులు, నడుము, కాళ్ళు వంగి ఉన్నాయి. అందుకని త్రివక్ర అంటారు పాపం. గూనిది, గూనిది గనక కుబ్జ, కుబ్జ అంటే గూనిది అనమాట. నడుము ఇలాగా గూని వచ్చి వంగిపోయి ఉంది, వీపు మీద మూట ఉన్నట్టుగా ఉందన్నమాట గూని. అలా వంగి అసహ్యకరంగా ఉన్న ఒక ఆవిడ నడుచుకుంటూ వంగుకుంటూ వెడుతోంది. ఆవిడ చేతిలో సుగంధ ద్రవ్యాల పెట్టి ఉన్నది, పెర్ఫ్యూమ్స్ ఫ్యాక్టరీ పెట్టింది ఆవిడ. మంచి గంధాలు అరగదీసి గులాబీ రేకులు, మల్లె రేకులు అందులో కలిపి పరిమళ ద్రవ్యాలు తయారు చేస్తుందన్నమాట. ఈ పరిమళ ద్రవ్యాలు తన చెలికత్తెలతో పాటు వెంట పెట్టుకుని వెడుతోంది కంసుడికి ఇవ్వడానికి. కంసుడు ఎందుకంటే ఏడాదికి ఒకసారి స్నానం చేసి దిక్కుమలాడు ఈ పెర్ఫ్యూమ్స్ కొట్టుకుంటాడు అరబ్ కంట్రీ వాళ్ళగా. అందుకని ఈ ద్రవ్యాలు పుచ్చుకుని కంసుడి దగ్గరికి వెడుతున్న ఈ సుగంధ ద్రవ్యాల వర్తకురాలని చూచాడు. ఆవిడ మూడు వంకర్లతో గూనితో ఉంది కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి సుందరి అన్నాడు. మండిపోదటండి అలా అంటే, నెత్తి మీద వెంటుకు లేని వాటి దగ్గరికి వెళ్ళి ఆహా నీ ముంగురులు బాగున్నాయంటే లాగి ఓడించుకుంటాడు. ఎప్పుడు కూడా ఎవరితో ఎలా పలకాలో వాళ్ళు పలకపోతే మటు కాపు వస్తుంది. మరి ఇలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆహా ఏం పడుచుదనవండి అంటే, అంటే నన్ను వేళ కొడబడతాం అంటారు, నన్నంటే అనలేకపోవచ్చు కానీ మిగతా వాళ్ళు అయితే అంటారు మండిపోదాం. మరి ఆవిడేమో అసహ్యంగా ఉందా, మూడు వంకర్లతో ఉందా, గూనిదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి సుందరి అన్నాడు. మందరలా ఉన్నావాడు సుందరి అనగానే ఆవిడ చురుగ్గా ఎవడ్రా అని కోపంతో ఇలా తలెత్తు చూసింది. అంత కోపంతో ఉన్నవాడు చల్లబడిపోయిందండు, ఎందుకంటే అక్కడ ఉన్నది కృష్ణుడు. కృష్ణుని ముఖం చూస్తే పరవశించిపోయింది. ఆయన ముఖం చూస్తే ఎవరైనా కరిగిపోతారు. అలా కరిగిపోయి అయినా కృష్ణుడు సుందరి అండంతో కొంచెం లోపల నొచ్చుకొని ఇలాంది, చక్కని వాడవదు సరసంబుల నొంపకుము ఎల్లవారికి చక్కదనంబులెక్కడివి చారు శరీర త్రివక్రయండ్రు నే నిక్కము కంసుదాసిని వినిర్మల లేపన విద్యదాన నన్మిక్కిలి రాజు మెచ్చు తగ మీరు విలేపనముల్ధరింపరే. చాలా అందంగా ఉన్నావు నువ్వు, చక్కని వాడివి, అయితే మాత్రం మాలాంటి కురూపుల్ని చూచి దెప్పుతారా, ఎందుకు ఇలా సరసాలతో మమ్మల్ని బాధ పెడతావు. అందరికీ అందరిని రమ్మంటే వస్తున్నానైనా పూర్వజన్మ సుకృతం వల్ల కొందరు పద్మాకర్ గారిలో అందంగా ఉంటారు, కొంతమంది అలా ఉంటారు. ఎవరంతం వారిది, అందరికీ చక్కదనం రమ్మంటే వస్తుందా. ఓ సుందరాకార నన్ను త్రివక్ర అంటారు, అందగత్తెని కాను నేను, నా దురదృష్టం ఇలా పుట్టాను, కంసుడికి దాసిని నేను. ఇదిగో ఈ విలేపనములు తయారు చేస్తూ ఉంటాను, గంధములు తయారు చేస్తూ ఉంటాను. మా రాజుగారు నా గంధం అంటే చాలా ఇష్టపడతాడు, ఒళ్ళంతా పూసుకుని అలా తిరుగుతూ ఉంటాడు. ఇది ఒకసారి ఒంటికి పూసుకుంటే మూడు రోజులు స్నానం చేయకపోయినా చెమట వాసన రాదటండి, దిక్కుమాలిన వాసన రాదు. మన మన డియోడ్రెంట్లు ఉన్నాయంటే ఆ చెమట ఇది కలిసి వేరే వాసన వస్తాయి, ఆ వాసన తట్టుకోలేము. కానీ ఆవిడ తయారు చేసినటువంటి సుగంధ ద్రవ్యాలు ఒంటికి పూసుకుంటే మాట వరుసకు కూడా దుర్వాసన రాదట. అంత గొప్ప అద్భుతమైన పరిమళ ద్రవ్యం ఇది. మా రాజు అందుకే నన్ను మెచ్చుకుంటాడు, మిమ్మల్ని చూశాక మా రాజుగారికి ఒక తీయడంలా. అసలు రాజు నువ్వే, వనితా రాజువు నువ్వు, నిన్ను చూసిన తర్వాత వాడిని చూస్తే మొత్తం ఉద్దేస్తోంది, నువ్వే ధరించు అని ఆ ద్రవ్యాలు బయటికి తీసి ఒళ్ళంతా సుగంధం పూసింది. ఒళ్ళంతా కృష్ణుడికి చందనం పూస్తే అప్పటి నుంచి చందన చర్చిత నీలకళేవర అయ్యాడు ఆయన. అప్పటికే పీతవసనం ఉందనుకోండి, పసుపుపచ్చ బట్ట కట్టాడు, ఇప్పుడు కొత్తగా చందన చర్చిత నీలకళేవరుడు అయ్యాడు. ఇప్పుడు అర్థమైందా ఈ ఘట్టాన్నే మహానుభావుడు జయదేవుడు రాశాడు. భాగవతం చదువుకుంటే రాయలేని పాట ఉంటుందా, రాయలేని శ్లోకం ఉంటుందా, ఎంత అందమైన పాట అది. అలా ఒళ్ళంతా పూయించుకుని ఆయన ఆమెకే చూశాడు. ఈ కథలో గొప్పతనం కనిపెట్టండి వీరు, గంధాత్ పుణ్యమవాప్స్యసి అని కృష్ణుడు ఒక ఆవిడతో చెప్పాడు ఒకప్పుడు. అందుకే మంత్రశాస్త్రం ఇప్పటికి కూడా గంధాత్ పుణ్యం, గంధము వలన పుణ్యము, అవాప్స్యసి నీవు పొందుతావు సుమా. మంత్రశాస్త్రంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉన్నది. ధూపాత్ ఐశ్వర్యం, ధూపం వల్ల ఐశ్వర్యం వస్తుంది, గంధం వల్ల పుణ్యం వస్తుంది, పాపం తొలగిపోతుంది. అందుకని ఈ 16 ఉపచారములు చేస్తే 16 రకాల గుణములు మన శరీరానికి వస్తాయి, అప్పుడు మనం షోడశ కళాప్రపూర్ణుడైన పరమాత్మ దగ్గరికి వెళ్ళగలుగుతాం. అందుకని ఈ ఉపచారములు ఇవ్వవలసిందే. గంధం అంటే పొడి పట్టుకొచ్చిస్తే ఏమీ ఉపయోగం లేదు. వాళ్ళు మార్కెట్లో తయారు చేయబడిన పొడి పట్టుకొచ్చి స్వామి మీద వేయడం వల్ల ఏమీ లాభం లేదు, తడిపోతుంది తప్ప. ఇంట్లో అరగదీయాలి. సానం మీద గంధం అరగదీసి పరమాత్మకి పూస్తే ఘోర పాపాలు పోయి పుణ్యం పొంది తీరుతాడు. ఇప్పుడు ఆవిడ గంధం పూసింది కదా ఆయనకి, కాబట్టి ఆవిడ పూర్వజన్మలో పాపం అంతా పోయింది. పాపం వల్లే ఈ దరిద్రపు రూపం వచ్చింది, నీచ రూపం, నీచమైన ఉద్యోగం, నీచ శరీరం, ఇవన్నీ పాపాల వల్ల వస్తాయి. ఇప్పుడు ఆ పాపం పోయిందిగా. కృష్ణుడు ఏదన్నా మాట అన్నాడంటే వ్యర్థం అవుతుందిటండి, సుందరి అన్నాడు ఆవిడ, ఆయన మాట నిలబెట్టుకోవాలిగా. అందులో ఒంటికి గంధం పోసింది, గంధం పోయడం వల్ల ఎలాగో పోయింది ఆవిడ పాపం, పాత గంధం పోయింది, పూర్వగంధం. వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈ కాలి బొటన వేలు, తన కుడికాలి బొటన వేలు, ఆవిడ కుడికాలి బొటన వేలు మీద పెట్టి ఒక నొక్కు నొక్కి గడ్డం కింద చెయ్యి పెట్టి టిక్ నిల ఎత్తేట, ఎత్తగానే వంకరలన్నీ పోయి నిటారుగా నిలబడిపోయింది, పరమసుందరి అయిపోయింది. ఇక నన్ను మించి అందగత్తె అయిపోయింది, కాస్త కొంచెం ఈ విధంగా అందగత్తెగా మారిపోయి ఆవిడవగానే ఇలాగే చప్పట్లు కొట్టారు అక్కడ ఉన్నవాళ్ళు. ఆవిడకి మతిపోయింది, ఎందుకు చప్పట్లు కొడుతారో తెలియట్లేదు, ఈయనేమో కాలి మీద కాలు పెట్టి నొక్కి గడ్డంగా చేయబెట్టి పైకెత్తాడు, పక్క వాళ్ళు టపా టపా చప్పట్లు కొడుతున్నారు. మీకంటే ఆవిడ అందగత్తె అయిందని అర్థమైంది, కానీ ఆవిడ అందం ఆవిడ తెలియదు కదా. మరి అంత పూర్వం వంకరగా ఉన్నవాడు వంకర లేకుండా ఉంది. ఎందుకు వీళ్ళంతా నన్ను చూసి చప్పట్లు కొడుతున్నారు, భలే భలే ప్రశంసిస్తున్నారు ఏమిటా అని చూసుకుంటే, కృష్ణుడి బొగ్గలు అద్దాల్లో ఉంటాయట, నున్నగా అందంగా ఎంత బాగుంటాయో కొంతమంది చెక్కిళ్ళు, దిక్కుమాల గడ్డాలు గడ్డాలు లేవు అప్పటికి ఆయనకి. అందుకని ఈ చెక్కిళ్ళు ఎంత అందంగా ఉందో ఆ చెక్కిళ్ళల్లో తన రూపం చూసుకుని ఊడ్చిపోయిందిట. అప్పటి నుంచి అద్దం లాంటి చెక్కిళ్ళు చూసి ముద్దు వస్తుందంటామని పాట అందుకు రాశారు. కృష్ణుడి యొక్క చెక్కిళ్ళు అద్దాల్లో ఉన్నాయి, అద్దంలో తన ముఖం చూసుకుని మురిసిపోయిందనమాట. అప్పటికి అర్థమైంది ఆవిడికి, ఆ అబ్బాయి ఎంత అందంగా అయిపోయాను, కృష్ణుడు ఇందాక సుందరి అన్నాడు, అంత పూర్వం నిజంగా మందరనే, ఇప్పుడు సుందరిని అయిపోయాను అనుకుని వెంటనే కృష్ణుడి దగ్గరకు ఆయన పైన వస్త్రం ఇలా కొంగులో వేసుకున్నాడు, కండువ, ఆ కండువ గట్టిగా పట్టుకుంది. కృష్ణ, నీచమైన రూపంతో హేయంగా బతుకుతున్న నన్ను పరమసుందరిగా మార్చావు, ఈ శరీరం నీకే సమర్పిస్తాను, నా ఇంటికి వేయించేయండి. వేంచేయుము నా ఇంటికి పంచసరాకారయ్యనుచు పైబడి పై కొంగు ఆకర్షించి తిగిచే, వెంటనే మా ఇంటికి రా వేంచేయి అని కొంగు పుచ్చుకుని తన ఇంటికి రమ్మన్నది. పంచాసుక బాణ భల్ల భగ్న హృదయ్యయ్యి, మన్మధుడు ఒకేసారి పంచబాణాలు కొట్టాట ఆవిడ మీద. ఆ మన్మద బాణాలకు గురి మా ఇంటికి రమ్మనగానే ఆయన నవ్వి, ఇలా అందరికీ వరాలు ఇస్తూ వాళ్ళందరిళ్ళకి వెడితే నా జీవితం సరిపోదు, అందువల్ల పూలదండ వేశాను కనుక మా ఇంటికిరా, రథంలో తీసుకొచ్చాను కనుక మా ఇంటికిరా, స్నానం చేయించాను కనుక మా ఇంటికిరా అని అందరూ పిలిస్తే అందరిళ్ళకి వెడితే నవజీవన్ ఎక్స్ప్రెస్ దాటిపోతుంది, అందువల్ల నాకు కుదరదు, ఇంకొకప్పుడు ఎప్పుడో ఈ వస్తాను లేని ఇంటికి, ప్రస్తుతం పోవన్నాడు అని ఆవిడ వదిలించుకుని వస్తానని మాట ఇచ్చాడండి, అన్నమాట నిలబెట్టుకుని వెళ్ళాడు కూడా లేండి. ఆ సైరంధ్రిని పంపించేసి, ఆవిడ సైరంధ్రి జాతి స్త్రీ, సైరంధ్రి జాతి స్త్రీలు పరమపతివ్రతలు, పరపురుషుని ముట్టుకోరు, ఎంగిలి తినరు. అందుకే ద్రౌపది ఆ వంశపు స్త్రీ రూపంలో విరాటరాజు గారి భార్యను కొలవడానికి వెళ్ళింది. ఆ విధంగా ఆ సైరంధ్రిని, విభవ విజిత శక్కర పురంధ్రిని ఇంటికి పంపించి ఇక్కడి నుంచి ముందుకెళ్ళాడు.